పూర్వకాలంలో ఋషులు యోగశక్తితో ఇక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి ఆయన్ని పూజించేవారు. కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం నాడు నిన్ను స్వయంగా పూజిద్దామని వచ్చాము ఈశ్వరా అని భూలోకం నుంచి పట్టుకెళ్లిన రకరకాల పుష్పాలతో ఆయన్ని పూజించారు. ఒక్క పువ్వు కూడా ఆయన పాదం దగ్గర నిలబడకుండా కింద పడిపోయాయిట. వీళ్ళు ఎంత భక్తితో వెళ్ళినా ఎంత శ్రద్ధతో ఆయన పాదాల మీద పువ్వులేసినా ఆ పువ్వులు పాదాల మీద పడి కిందకు పడిపోయాయి, దొల్లుకొచ్చాయి. కానీ భూలోకంలో వేశ్యావక్షోజం మీద నందివర్ధన మహారాజు గారు వేసిన అపవిత్ర పుష్పాలు ఆయన పాదాలని అలా అలా అలంకరించాయి. అప్పుడు పార్వతికి ఆశ్చర్యం కలిగి, ఏమండి ఒక్కోసారి నాకు మీరంటే చాలా కోపం వస్తుందండి అంది. ఏమిటన్నాడు ఆయన చిరునవ్వు రవి, ఇంతటి మంది మహర్షులు మహానుభావులు భక్తితో పవిత్ర పుష్పాలు పాదాల మీద వేస్తే ఆ పువ్వుల్ని నువ్వు స్వీకరించవు. ఒక దౌర్భాగ్యుడు వ్యసనపరుడు అది కూడా అపవిత్ర స్థానాన్ని శివలింగం కింద భావించి పుష్పం వేస్తే ఆ పుష్పాలు స్వీకరిస్తావా అని అడిగితే ఆవిడంది, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి, నువ్వు ఎప్పుడూ అపవిత్రాన్నే స్వీకరిస్తావు, నిన్ను చూస్తే ఒక్కోసారి రోత కలుగుతోంది. హాస్యానికి అందిలేండి ఆవిడ. ఒక ఆవిడ ఉంది ఈ శ్రీశైల ప్రాంగణంలో ఉండేది, ముసలావిడ, బాగా పండు ముసలావిడ. ఆవిడ రోజు ఇక్కడ అడుక్కోవడానికి యాచనకు వచ్చేది. ఓసారి యాచనకు వచ్చి శివలింగాన్ని చూచింది. అది మార్గశిరమాసం, భయంకరమైన గజగజ ఒడుగుతున్న చలి. ఆ చలిలో బయట కనబడిన ఒక శివలింగాన్ని చూచింది. పాపం శివుడికి చలి వస్తుంది, మంచు పడిపోతుంది, ఆయనకి రంపు వస్తుంది, మిగతా వాళ్ళంతా వచ్చే ముందే స్వెట్టర్లు వేసుకున్నారు, పైన కండువాలు కప్పుకున్నారు, మా శివుడికి మాత్రం ఎవ్వడూ దుప్పటి కప్పట్లేదు అనుకుని ఆవిడ ఏం చేసిందిట, రోజు ఈ చెత్తగొట్టలు బయట పారేస్తారు కదా పాతగొట్టలు, ఈ పాతగొడ్డల్లో ఒక బొంత కింద కుట్టుకుని కప్పుకునేది పాపం, పిచ్చిగొడ్డ కంపుగొడ్డ, ఈ గొడ్డను శివలింగం మీద కప్పేసింది. వెంటనే శివుడు ఆనందపడిపోయి, ఓసి చెన్నమ్మ వప్ప ఎంత గొప్పదానివి, నేను చలికి వణిగిపోతున్నానని నా లింగం మీద నువ్వు కప్పుకునే గొడ్డ కప్పావా, ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా శాలువాలు వాళ్లే కప్పుకుంటున్నారు, మాట వరసకు ఒక్కళ్ళు కప్పారా, ఈ గొడ్డ కప్పావా, ఈ రోజు నుంచి నీకు మాతృస్థానం అన్నాడు. ఎప్పటికి కూడా కైలాసంలో చెన్నమ్మవ్వప్పకి నైరుతి దిక్కులో ఒక స్థానం పెట్టారు. బసవేశ్వరుడు తన పదాలలో ఆ మాట రాశాడు, చాలా అద్భుతమైనవి బసవేశ్వరుడి పదాలు. అందులో నైరుతి దిక్కులో చెన్నమ్మవ్వప్ప అనే ఆవిడకి మాతృస్థానం ఇచ్చి గౌరవించాట. కుళ్ళిపోయిన బొంత కప్పితే ఓర్చుకున్నావు. మరొకడు వచ్చాడు, కుంటి గాడిద మీద రోజు ఓ చాకలైన ఉండేవట, కుంటి గాడిద ఉండేది ఆయనకి. ఆ గాడిద మీదే ఈ మైలు బట్టలు తీసుకెళ్ళి వాటిని ఉతికి ఆరవేసి మళ్ళీ పట్టుకొచ్చేవాడు. ఓసారి ఆయన శివలింగాన్ని ఒక అడవిలో చూశాడు. అయ్యో అందరూ వాహనాల మీద వెడుతున్నారు, ఈ అడవిలో ఉన్న శివుడికి మాట వరసకు కూడా ఒక్క వాహనం లేదు, శ్రీశైలంలో పల్లకీలో ఊరేగిస్తున్నారు, బసవడి మీద ఊరేగిస్తున్నారు, పాప అడవిలో ఉన్న పేదలింగం, ఈ పేదలింగానికి వాహనం లేదని అడవిలో ఉన్న శివలింగాన్ని పీకేసి తాను మైలుగొడ్డలు పెట్టినటువంటి గాడిద మీద కూర్చోబెట్టాట. ఆ గాడిద అప్పటికే కుళ్ళిపోయిన బట్టలున్నాయి, ఉతకడానికి తీసుకెడుతున్నాడు, అది కుంటి గాడిద. దాని మీద ఈ శివలింగాన్ని పెట్టి తీసుకెళ్ళి ఓ గుళ్ళో పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, నాకు వాహన సేవ చేసావా, కుళ్ళుగొడ్డల మీద మెత్తగా ఉందని కూర్చోబెట్టావా, అది కూడా కుంటిగాడిద, అయినా సరే నిన్ను మెచ్చుకున్నానని ఆయన తీసుకెళ్ళి భృంగిరీటి అని శివుడి దగ్గర ఒక గొప్ప దూత ఉన్నాడు ఆయనకి సేవకుణ్ణి చేశాడు. ఇది ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఉపద్యం అనమాట. ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి, భక్తుడు కుంటిన పంపబోతి, కుంటిన పంపబోతి అంటే అర్థం రాయటం లేదు చాలామంది వ్యాఖ్యాతలు, కుంటిగాడిద మీద ఒక చాకలి మైలుగుడ్డల మీద అడవిలో ఉన్న ఒక శివలింగాన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి శివాలయంలో పెట్టాడు. అందుకని ఆయనని భృంగిరిటికి సేవకుణ్ణి చేశాడు. ఇది మనకి వామకేశ్వర తంత్రంలో కథ కనబడుతుంది. అంటే శివుడి యొక్క లక్షణం ఏమిటి, వాడు ఎంత దరిద్రపు పూజ చేసినా, అది దుర్వాసనతో కూడిన పూజ అయినా, అది ఎంత అపవిత్రమైనదైనా ప్రేమ భక్తి ఉంటే లొంగిపోతాడు ఆయన. ప్రేమకి లొంగినట్టుకి దేనికి లొంగడాయన, ఆ ఒక్కటే ఆయన్ని కట్టిపారవేసే అపారమైన శక్తి కలిగినటువంటి పాశం తాడన్నమాట. అందుకని ఆవిడ ఇవన్నీ సరిపోక ఇప్పుడు ఈ నీచమైన పూజ అందుకున్నావా అన్నది. అప్పుడు ఆయన నవ్వి, వీళ్ళందరూ గొప్పవాళ్లే కానీ వాడి భక్తి చాలా గొప్పది. ఎంత గొప్ప భక్తో తెలుసా గొప్ప భక్తి, వాడు మా గురువుగారికి మాట ఇచ్చాను, ఇది కార్తీక మాసం ఏకాదశి సోమవారం, ఏమైనా సరే పూజ చేసి తీరాలని ఒక కఠోర నియమం ఉంది, ఆ నియమంతో ఉన్నవాడికి శివలింగం ఎలా దొరకకపోతే ఏది కనపడితే అదే శివలింగం కింద కనపడింది. అసలు అన్నిటికంటే గొప్ప ఏమిటి, భావమే కదా, యద్భావం తద్భవతి. వాడికి అది ఆ కాసేపు వక్షోజంలా కనపడల, శివలింగము వలె కనపడింది. శివలింగం వల్ల కనపడింది కాబట్టి దాని మీద అర్చన చేశాడు. ఆ భక్తికి ఆ శ్రద్ధకి మెచ్చుకున్నాను అన్నాడు ఆయన. ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, నేను శివభక్తుణ్ణి, శివుడి పూజ చేస్తాను, ఎక్కడున్నా చేస్తానని ఒక నియమం పెట్టుకుంటే మీకు అక్కడ ఏది కనపడితే దాన్ని పూజించండి. శివుడంతటి కరుణాస్వరూపుడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఒక ఇసక రేణువు తీసుకుని చేతిలో పెట్టుకుని దాని మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే అది శివాభిషేకం అయిపోతుంది. తెలుసిన మీకు, శివరాత్రి నాడు ఎడమ చేతిలో ఒక ఇసక రేణువు పెట్టుకుని దాని మీద ఇన్ని నీళ్లు పంచామృతాలు పోస్తే అది కూడా ఒక జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినంత మహాఫలితం మనకి ఇస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది. శివుడికి ఉన్న ఒకే ఒక్క లక్షణం, లింగ రూపముతో ఉన్న ఏ వస్తువునైనా లింగము కిందే భావించి అది ఏ రూపమైనా పర్వాలేదు, అది లింగము అనుకుని దానిమీద ఇన్ని నీళ్లు పోస్తే దానికే ఆయన బ్రహ్మానంద భరితుడైపోతాడు, తనను తానే సమర్పించుకుంటాడు. శివుడి వలె తనను తాను సమర్పించుకునేవాడు చాలా అరుదుగా ఉంటారు. అందుకని అటువంటి శివలింగం ఎక్కడ కనపడినా దాన్ని పూజించవలసిందే. నువ్వేం చేసావు, అగస్త్యుడు మర్రి చెట్టు కింద వింధ్య పర్వత ప్రాంగణములో ప్రతిష్ఠించిన లింగమును పూజించు, దాని మీద ఆకు వెయ్యి అంటే వెయ్యకుండా కాశీ విశ్వేశ్వర దర్శనమునకు వెడుతున్న నేనేమిటి, మధ్యలో కనిపించే ఏ లింగం కనపడినా దానికి దండం పెట్టడమేనా, అయినా చెట్టు కింద ప్రతిష్ట లేని లింగాలు కూడా లింగాలేనా అని తిరస్కరించాట. అసలు శివలింగానికి ప్రతిష్ట ఎక్కర్లేదు, చెప్పానుగా మీకు ఆకారం ఉంటే చాలన్నాను కదా. అటువంటిది ఏ చెట్టు కింద పుట్ట కింద రేణువు కనపడినా శివలింగమే అంటే దేవాలయంలో ప్రతిష్ట లేదు, అది స్వయంభూలింగం కాదు అని నేను లింగాన్ని తిరస్కరించాను ఆ జన్మలో. ఆ పాప ఇప్పుడు నన్ను కొడుతుందని ఆయన గ్రహించాడు వెంటనే. వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మాట, నాయన నువ్వు అగస్త్యుడు ప్రతిష్ఠించిన, అగస్త్యుడు చెట్టు కింద పెట్టిన ఒక లింగాన్ని, గుడి లేదు, ఆగమశాస్త్ర ప్రకారం అందులో ప్రతిష్ట దానికి జరగలేదు, కాబట్టి దాన్ని దర్శించుకోవడం దాన్ని పూజించడం దండగానని కాశీ వెళ్ళిపోయావు. కాశీ విశ్వేశ్వరుడు నిన్ను మెచ్చుకోలేదు. ఎందుకు మెచ్చుకోలేదు, నువ్వు దారిలో కనిపించిన శివలింగాన్ని తిరస్కరించడం వల్ల. ఆ పాపం వల్లే నీకు తెలియకుండానే గురువుగారి శాపానికి గురయ్యేలాగా చేసింది ఆ పాపం. ఆ పాపం నిన్ను ఇప్పుడు గురు ద్రోహానికి మూలకారకుండా చేసింది, గురు శాప దగ్ధుణ్ణి చేసింది. అంటే గురువుగారు శాపం పెట్టారు అనుకుంటున్నాం, కానీ ఈ పెట్టడానికి మూల కారణం ఏమిటనమాట, దారిలో కనపడుతున్న చెట్టు కింద లింగాన్ని తిరస్కరించడమే. అసలు మహాత్ముల్ని తిట్టకూడదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. మనకు నోరు భగవంతుడు ఇచ్చింది దేనికి అంటే వీలున్నంత వరకు శివశివ శివశివ అని పలకడానికి. ఈశ్వరనామాన్ని పలకడం మానేసి ఇష్టం వచ్చినట్టుగా మహాత్ముల్ని, అందులోనూ పురాణాదులను చెప్పేటటువంటి వాళ్ళని, పరమ పవిత్రమైనటువంటి దైవభక్తిని, ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళని తిట్టడం వల్ల లాభమే ఉంది? అన్నిటికంటే పాపం అదొకటే. ఈరోజు నుంచి వీలుంటే పండితుల్ని పూజించుదాం. ఒకవేళ పూజించడానికి ఓపిక లేకపోతే మాట వరసకు కూడా తిట్టడం మాత్రం తిట్టద్దు. తిట్టితేని తిట్టు కట్టి కుడుపును నిన్ను అని వేమన గారు చిన్న పద్యంలో చెప్పాడు. ఒక్కసారి ఒకరిని తిడితే అది 5 జన్మల పాటు నిన్ను కట్టి కుడుపుతుంది, అంటే అంత ఏడిపిస్తుంది, అది మహాపాపం అవుతుంది. ఎవరైనా నాయనలారా శివుడికి కాస్త విభూతి పోయిందంటే శివుడికి విభూతి పూస్తే ఫలితం ఏముంది అని తిట్టకండి, కౌంటర్ వేయకండి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరిని చంపకూడదు. ఒకవేళ ఎవరినైనా నోటికొచ్చినట్టు తిడితే అది కూడా హత్యాపాపమే అవుతుంది. బ్రహ్మహత్య అంటే ఇప్పుడు నన్ను చంపక్కర్లా, పద్మాకర్ గారు ఇలాంటి వాట్ట, పద్మాకర్ గారు అలాంటి వాట్ట అని బయటికి వెళ్ళి తిట్టడం మొదలు పెడితే అది కూడా బ్రహ్మహత్యాపాపమే. అసలు వాక్కుతో తిట్టడం వల్ల వచ్చే హింసాపాపం ఎక్కువ అన్నాడు. వాచిక హింస అంటారు దీన్ని, కాయిక హింస, వాచిక హింస, మానసిక హింస అని హింస 3 రకాలు. వాచిక హింస అంటే నోటితో తిట్టడం. 24 గంటలు ఒక మహాత్ముడిని తిట్టామంటే వాక్కుతో అతన్ని హింసించాం, చంపామన్నమాట. ఇంకా కాయిక హింస అంటే మనిషిని పట్టుకుని నరికి చంపేయటమే. మానసిక హింస నోటితో తిట్టడు, చేత్తో చంపడు, కానీ మనస్సులో ఏమనుకుంటాట, కుళ్ళిపోతాడనమాట. అతనికి సన్మానం జరిగింది, అతన్ని అందరూ గౌరవిస్తున్నారు, నన్ను గౌరవించట్లేదు అని లోపల లోపల కుమిలిపోతాడే. ఇది ఇంకా ప్రమాదకరమైనది. అన్నిటికంటే అతి భయంకరమైనది ఈర్ష్య. ఈర్ష్య కలిగిన వాడు తనంత తానే దగ్ధుడైపోతాడు. భగవంతుడు మనల్ని ఇతరులను అభిమానించండి అన్నాడు. ఈర్ష్య అనేది అతి భయంకరమైన గొప్ప రోగం. ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఎవడు కుళ్ళిపోతాడో అటువంటి వాడు తెగులు లేని రోగం పొందుతాడు, తెగులు లేనటువంటి వేదన పొందుతాడు. లోపల రోగం ఉండదు కానీ వేదన పొందుతాడు, ఎందుకంటే పక్కవాడిని చూచి ఏడుస్తున్నాడు కనుక. ఈ మూడు రకాల హింసలు చేసినటువంటి వాళ్ళకి విముక్తి ఏమిటి? ఎక్కడైనా ఒక లింగం చూడండి, ఆ లింగం మీద ముందు పంచగవ్యం పోయండి. పంచగవ్యం అంటే ఏమిటి? ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపి పంచగవ్యం అంటారు. ముందు వీటితో అభిషేకించి, ఆ తర్వాత పైన విభూతి పూసి, ఆ తర్వాత జలంతో అభిషేకించి, ఆపై ఒక బిల్వపత్రం వేస్తే తెలిసి కాని తెలియక కాని మనం జనాన్ని చంపిన మహాపాపం పోతుంది. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్యాది భయంకర పాపాలకి విముక్తి ఇది అని చెప్పారు మంత్రశాస్త్రంలో. శివపురాణంలో కూడా అదే చెప్పారు. కాబట్టి తెలుసో తెలియక మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? చంపాలంటే కేవలం నేను ఇందాక చెప్పినట్టుగా కత్తి పుచ్చుకుని నాబోటి వాడిని చంపక్కర్లా. పొరపాటున ఎన్నో దోమల్ని చంపుతున్నాం, చీమల్ని చంపుతున్నాం, మనం నడుస్తున్నాం అంటే కాలి కింద పడి ఎన్ని తోస్తున్నాయో చెప్పలేం. ఇవన్నీ హింసా పాపాలే. ఇంకా కావాలని చేపలు పొద్దున్నే ఆదివారం కొనుక్కుని రాళ్ల మీద బర్ర బర్ర నరగ తీసేసి కోసేసి పులిసోసి వండుకు తినేస్తే అది హింసే. ఇక మేకలు గొర్రెలు ఎన్ని తిన్నారో ఎన్ని లక్షలు తిన్నారో ఏం చెప్పగలం? అందరూ మీలాగే ధర్మాత్ములై ఉంటారా, హింసాపరులై ఉంటారా, కొన్ని అలా హింసలు చేసేవాళ్ళు ఉంటారు. పాముల్ని చంపుతున్నాం, కుక్కల్ని చంపుతున్నాం, తెలియక కోతుల్ని చంపుతున్నాం, ఎన్నో హింసలు చేస్తున్నాం. అసలు హింస చేయని వాడు లేడి జగమున అని మహాభారతంలో వేదవ్యాసుల వారు పంచమ వేదంలో చెప్పారు. ఈ భూమండలంలో పుట్టిన వాడెవడైనా ఏదో ఒక సమయములో హింస చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి హింస లేకుండా మానవుడు జీవించలేడు గనక, హింస చేసి బతుకుతాడు గనక, ఈ హింసా పాపము నుండి విముక్తి పొందుట ఎట్లు? ఒక మనిషి ఓ హింస చేశాడు, అది ఒక పాపం. ఈ పాపం నుంచి విముక్తి పొందకపోతే ఎలాగా? నువ్వు ఎన్ని జీవులు చంపావో ఆ జీవులు ఒక్కొక్క జీవి లక్ష జీవులుగా మారుతుంది, గుర్తుపెట్టుకో. ఇవాళ మనం ఒక దోమను చంపాం, ఈ దోమ లక్ష దోమలుగా మారి నరకంలో మన కోసం కాసు కూర్చుంటుంది. మనం చచ్చి చావగానే యమలోకంలో ఈ లక్ష దోమలు మీదబడి యాతనా శరీరాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. అలాగే ఎన్ని మేకలను చంపామో ఒక్కొక్క మేక లక్షేసి జీవులుగా మారి కొమ్ములతో చీల్చి ఏడిపిస్తాయి. కాబట్టి హింసా పాపం చాలా ప్రమాదమైనది. ఇక్కడ చేసిన హింస మనని పైకెళ్ళాక ఏడిపిస్తుంది, కానీ అలాగని హింస చేయకుండా కొన్ని సందర్భాల్లో బతకలేము. అయ్యో దోమను చంపితేట ఒక దోమ లక్ష దోమలయ్యి నరకంలో మనల్ని కుడుతుంది, కాబట్టి దోమలు చంపకూడదు, ఆలౌట్ పెట్టకూడదు అంటే మనం ఆలౌట్ అయిపోతాం, మనమే అవుట్ అయిపోతాం కదా. కాబట్టి తప్పనిసరిగా చంపాలి, హిట్టు కొట్టాలి. కాబట్టి అందుకని ఏమని చెప్పాడంటే మహాభారతంలో, నాయన హింస చెయ్యకుండా బ్రతకలేవు, అనవసరముగా హింస చెయ్యకు, వీలున్నంత వరకు హింసను తగ్గించుకో, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జీవుల్ని మనం చంపుతాం. అది ఎలాగో చెప్పాడు. అది ఏమిటి? ఇవాళ నువ్వు అన్నం వండావు, అన్నంలో తెల్ల పురుగులు కొన్ని ఉంటాయి తెలుసు కదా, బియ్య పురుగులు అని ఉంటాయి, అవి ఎంత ఏరినా కనపడవు. అందులో కళ్ళజోడు లేతే కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కళ్ళజోడున్నా కనబడిన వాళ్ళు కొంతమంది. ఈ బియ్య పురుగులన్నీ అందులో వస్తున్నాయి. ఆ మధ్యన ఒక చాట పులిహార ప్రసాదం పెడితే అందులో కూడా పురుగులు ఉన్నాయి, ఏం చేస్తాం? కాబట్టి తెలియక తినేస్తున్నాం, చంపేస్తున్నాం. ఈ భయంకర పాపములకు విముక్తిగా శివుడు పార్వతికి ఒక సులభోపాయం చెప్పాడు. ఒకప్పుడు పార్వతి అడిగింది, ఏమండి హింస మహాపాపం అంటున్నారు ప్రజలకి, కానీ పాపం తెలిసి తెలియక ప్రజలు ఎన్నో రకాల హింసలు చేస్తున్నారు, కావాలని కాకపోయినా కొన్ని రకాల మోస పదార్థాల వల్ల కూడా హింస జరుగుతోంది, ఈ హింస నుంచి ప్రజలు విముక్తి ఎలా పొందుతారు అంటే, అప్పుడు శివుడు వామకేశ్వర తంత్రంలో పార్వతితో ఏమన్నాడో తెలిసిన, పార్వతి ఒక లింగాన్ని భక్తి శ్రద్ధలతో నేను చెప్పినట్టు పూజిస్తే హింసా పాపం తక్షణం తొలగిపోతుంది, దానికి మొదట ఏం చేయాలి, శివలింగాన్ని పంచగవ్యముతో అభిషేకించాలి. పంచగవ్యం అంటే చెప్పాను, అయినా వెళ్ళి చెబుతున్నా, గోమయం ఆవు పేడ, గోమూత్రం ఆవు మూత్రము, పాలు ఆవు పాలే, ఆవు పెరుగు ఆవు నెయ్యి, ఈ పంచగవ్యముతో ముందు అభిషేకం చేయాలి. తక్షణం పైన విభూతి పుయ్యాలి, అది కూడా సజల విభూతిం విలేపయామి, తడిపిన విభూతి. పొడి విభూతి ఎప్పుడూ కూడా పాప విముక్తికి రాయకూడదు. పాప విముక్తి, హింసా పాప విముక్తికి సజల విభూతి అంటే నీళ్లల్లో తడిపిన భస్మం, కాసి నీళ్లు పోసి ఆ నీళ్లతో తడిపి ముద్ద చేసి దానిని శివలింగం మీద ప్రేమగా రాయాలి. ఆ తర్వాత నీళ్లతో జలాభిషేకం చేయాలి. వీలుంటే సముద్ర జలం కూడా కలిస్తే ఈశ్వరుడికి మరింత ప్రీతిపాత్రం అవుతుంది. అభిషేకం అయ్యాక నీళ్లు పోసేసి కడిగాక అప్పుడు బిల్వపత్రాలు యథాశక్తిగా వెయ్యాలి. ఆకు తాను సొంతంగా కోసినాక అయి ఉండాలి. కొనుక్కున్నాకు మాత్రం బ్రహ్మహత్యా పాపానికి విముక్తి కాదు. అందుకని స్వయముగా ఒక ఆకు కోసి ఆ లింగం మీద పెట్టాలి. ఈ పనులు చెయ్యగలిగితే అతి భయంకర హింస పాపం తక్షణం నశించిపోతుంది. బిల్వ మూలం శివుడు జటాజోటం అని చెప్పాడు స్వయంగా శివుడు. నాయనలారా, బిల్వవృక్షం కింద వేళ్లున్నాయే, అవి వేళ్ళు అనుకోకండి, అవి నా జటాజోటములు. శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో ఈశ్వరుడు స్వయముగా నందీశ్వరుడికి చెప్పిన మాట. అందుకే బిల్వవృక్షానికి అంత విలువండి. బిల్వవృక్షం ఎక్కే ముందు అగస్త్య మహర్షి ఆ వేళ్లకి నమస్కరించి రెండు చేతులు ఇలా జోడించి నమస్కరించి, ఈశ్వర నీ వేళ్ళు నీ జటాజోటం, బిల్వవృక్షం యొక్క మూలం ఉందే ఆ వేళ్ళు నీ జటాజోటం, ఈ మధ్యలో కాండం నీ శరీరం, కొమ్మలు నీ చేతులు, ఆకులు నీ పాదాలు, కాబట్టి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. ఈ బిల్వవృక్షం ఎక్కి నేను ఆకులు కొయ్యాలి, ఆ బిల్వపత్రాలతో నిన్ను పూజించాలి. పూజిద్దామంటే బిల్వవృక్షం స్వయంగా నీ రూపం, నీ రూపం మీద ఎక్కి నిన్ను పూజ చేయడానికి అనుజ్ఞ వేడుతున్నాను అని నమస్కరించి అప్పుడు వెళ్ళి చెట్టెక్కి కోసేవాడు ఆయన. కాశీఖండంలో ఆయన బిల్వవృక్షాల మధ్యలో ఉన్నాడని చెప్పారు. ఒకరోజున దేవతలంతా కలిసి కాశీ వెళ్ళారు. ఆ సమయంలో కాశీలో స్వయముగా అగస్త్య మహర్షి బిల్వవృక్షాల మధ్యలో ఉన్నాడు. దేవతలంతా అగస్త్యుడి దర్శనానికి వెళ్ళే సమయానికి ఆయన ఎక్కడున్నట్ట, చాలా అద్భుతమైన, ఇప్పటికీ ఇప్పుడంటే జనారణ్యం పెరిగిపోయింది కానీ ఆ రోజుల్లో అగస్త్యుని ఆశ్రమం మణికర్ణికా ఘట్టానికి పక్కన ఉండేది. ఆ ప్రాంతం అంతా బిల్వవనం, అన్నీ మారేడు చెట్లే, ఆ తోటలో ఉండేవట. శివుడే భోక్త శివుడే దాత శివుడే చేయున్ మహాపాపముల్, శివుడే సర్వము నే శివుండ నన్నుతు చింతింపుతు పాడుతు సవిధశ్రీ ఫల భస్మ సవిధశ్రీ ఫల వృక్షవాటికల భస్మ స్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠ అనుచున్ భావ్యంచునవాత్మతున్. శివుడే ఈ లోకంలో సృష్టి చేసేవాడు. పళ్ళు సృష్టించింది ఆయన, తినేది ఆయన, దాత ఆయనే. వాడు ఒక ఆయన చెట్టు నాటాడు. ఆ చెట్టు నాటింది ఎవరు, వాడు ఎవడో మనిషి అనుకోకండి, వాడే శివుడు. ఆ చెట్టు నుంచి రేపు పళ్ళు వచ్చాయి, మామిడి పళ్ళు ఇంకో మారేడు పళ్ళు. ఆ పళ్ళు ఆయనే, ఆ పళ్ళు తినేవాడు ఆయనే, ఆ పళ్ళు ఇతరులకు దానమిచ్చేవాడు ఆయనే. ఈ విధంగా ఈ చరాచర జగత్తులో ఏ పని చేసినా చేసేవాడల్లా శివుడు. ఆ శివుడే నేను. అందుకని శివోహం, దాన్నే తెలుగులో శ్రీనాథుడు శివుడే నేను అని చెప్పాడు. మనం ఎప్పుడు ఏ పని చేసినా శివోహం శివోహం అనుకోవాలి. మనల్ని మనం శివుడి కింద భావించాలి, శివుడే నేను అనుకోవాలి. ఇలా భావించి నిరంతరం శివనామ సంకీర్తనం చేసే మహానుభావుడు ఆయన. ఆకులు కోసే ముందు బిల్వవృక్షానికి నమస్కరించి అప్పుడు భక్తితో చెట్టెక్కి ఆకులు కోసేవాడు. ఆకులు కోసినంతసేపు నమశివాయ 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 అని పలుకుతూనే ఉంటాడు ఆయన. అలా కొయ్యాలని శాస్త్రం అన్నమాట. దాన్ని బట్టి బిల్వవృక్షం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే బిల్వవృక్షాన్ని తాకి నమస్కరించి స్వయంగా ఆకు కోసి అప్పుడు ఆకు శివలింగం మీద పెడితే హింసా పాపం తొలగిపోతుంది. ఇంకా ఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు మాత్రం స్వయంగా కొయ్యలేకపోయినా కొనుక్కున్న ఆకులు కూడా వేయచ్చు. ఎందుకంటే అన్ని వేళలా మనం చెట్లెక్కి కొయ్యలేం కదా. భయంకరమైన హింసా పాపం ఉన్నప్పుడు మాత్రం సొంతంగా కొయ్యి, తక్కిన వేళల్లో కొని కానీ ఎవరైనా ఇస్తే కానీ ఆకులు సేకరించి వాటిని వేస్తే ప్రతి పత్రము ఏదో ఒక ఫలితం ఇస్తుంది. 108 ఆకులతో 40 రోజుల పాటు రోజు ఈశ్వరుణ్ణి పొద్దిట సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పూజించిన వాడు 40 రోజులు దాటిన తర్వాత కోటీశ్వరుడు అవుతాడు, మహాసంపదలు పొందుతాడు. బిల్వం సకల సంపదలకు నిలయం. వాళ్ళకి వీళ్ళకే కాదు, అసలు బిల్వం ఇష్టపడని వాళ్ళు లేరు. ఆఖరికి లక్ష్మీదేవికి కూడా భాస్కరి బిల్వ నిలయ, ఆవిడికి బిల్వ నిలయ అని ఒక నామం ఉన్నది. ఈశ్వరుడు స్వయంగా ఒకసారి లక్ష్మీదేవికి వరం ఇచ్చాడు, అమ్మా లక్ష్మి సోదరిమణి, ఈరోజు నుంచి నువ్వు బిల్వ వృక్షాల మధ్యలో ఉండు, బిల్వపత్రాలను ఇష్టపడు, బిల్వపత్రాలతో నిన్ను పూజించిన వాళ్ళకి సంపదలు ఇయ్యి, ఇది నా వరం నీకు అన్నాడు. అప్పటి నుంచి అమ్మవారు శివవరం పుచ్చుకుని లక్ష్మీదేవి కూడా బిల్వవృక్షాల మధ్యలో ఉంటుంది. అందుకని ఆవిడికి బిల్వ నిలయ అని పేరు. అందుకే శంకరాచార్యులు వారు బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం నమామి లక్ష్మీం అన్నాడు ఆయన. ఎప్పుడూ కూడా అమ్మవారు కూడా స్వయంగా బిల్వాటవి మధ్యలో ఉంటుంది. అది ఈశ్వరుడు స్వయంగా ఆవిడకి ఇచ్చిన వరం. ఈశ్వరుడు అందరికీ తొలకొక వరం ఇచ్చాడు, ఆవిడ కూడా వరం ఇచ్చాడు. కాబట్టి ఇటు బిల్వపత్రాలతోటి మనం పూజ చేస్తే 40 రోజుల పాటు రోజు 108 చొప్పున సూర్యోదయ సమయంలో ఆ బిల్వపత్రాలలో ఉన్న లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపిస్తాను అని ఈశ్వరుడు స్వయంగా శివపురాణంలో కోటి రుద్ర సంహితలో చెప్పాడు. సంపదలు వస్తాయి. ఇది శివలింగ మహిమ. నాయన మిత్రసహ మహారాజా, బిల్వపత్రాలకు అంత గొప్పతనం ఉన్నది. నువ్వు తక్షణం నీ బ్రహ్మహత్యా పాపం తొలగించుకోవడానికి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళు. ఆ మర్రి చెట్టు దగ్గర అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగం ఇంకా అలా ఉన్నది, అక్కడికి వెళ్ళు. వరసగా పంచగవ్యాలతో అభిషేకం చెయ్యి, విభూతి పుయ్యి, జలంతో అభిషేకించు, బిల్వపత్రాలుంచు, తక్షణం నీ బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది అనగానే అప్పుడు మిత్రసహుడు తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా భార్యాసమేతంగా రథమెక్కి అయోధ్య నుంచి వింధ్యకి వెళ్ళిపోయాడు. అక్కడ చెట్టు దగ్గర ఉన్న లింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ లింగం కాదు, ఏ లింగానికి పూజ చేసినా పాపం పోతుందిగా, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే ఎంతో పూర్వం ఆ లింగాన్ని తిరస్కరించాడు కనుక.